Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే హైమా గారి మీతో మీ హైమా కార్యక్రమం మార్చి 6, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికీ నమస్కారం. అమ్మ నమస్తే. అమ్మ
నమస్తే. అమ్మ,
ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాము. ఉమెన్స్ డే మాకైతే అడ్వాన్స్గా వచ్చింది అనిపిస్తుంది. మీతో మీ కార్యక్రమం, మీ హైమా కార్యక్రమానికి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరానికి ఈరోజు మనకి విశిష్ట అతిథి విచ్చేశారు. గొప్ప విషయం ఏంటంటే, నాకు ఆవిడ్ని చూస్తే ఎన్టీ రామారావు గారి భార్య అని అంతదృష్టిలో ఉంటుంది. నాకు దానితో పాటు ఆవిడ మీద సాహిత్య స్వరూపమైనటువంటి సరస్వతి రూపం అనిపిస్తుంది నాకు. అమ్మ, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి ఎప్పటి నుంచో అడగాలని. ఇవన్నీ ఎలా అడగాల అనేసి ఎలా మిమ్మల్ని కలవాలా అనుకుంటున్నాను. అదృష్టం బాగుండి నేను మిమ్మల్ని కలవగలిగాను, అంతేకాకుండా ఇంటర్వ్యూ కూడా చేయగలుగుతున్నాను.
చెప్పండి
అమ్మ. మీరు ఫస్ట్ క్వశ్చన్, నాకు ఎప్పటి నుంచో మిమ్మల్ని కనిపించిన వెంటనే అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే, భూదేవంత ఓర్పు ఉండడం అంటారమ్మా, మరి భూదేవిని మించిన ఓర్పు ఇన్ని సంవత్సరాలు, ఒకటా రెండా, ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉండడం అంటేనే కష్టం. ఇంచుమించు 23-24 ఏళ్ళు మీ ఓర్పుకి ఎలా సాధ్యపడింది?
సాధ్యమంటే భయభక్తి వస్తుంది కదా, నేచర్ అనేది. అది ఒక్కోళ్ళకు ఒక్కో రకమైన మనస్తత్వం ఉంటుంది. అందువల్ల నా మనస్తత్వం ఏంటంటే, ఎప్పుడు తొందరపడే మనస్తత్వం కాదు. కోపం కూడా చాలా తక్కువే నాకు వస్తుంది, కానీ అది ఒక్క నిమిషంలోనే తేలిపోతుంది. ఎందుకంటే మనకి నీతి శాస్త్రం కూడా చెప్తుంది, ఉత్తమస్య క్షణకోపం, మధ్యమస్య అహోరాత్రం, అధమస్య షణ్మాసం, అధమాధం జీవిత పర్యంతం. అందువల్ల కోప లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఇలాగే ఉంటాయి. కోపం అనేదాన్ని క్షణంలో పోగొట్టుకోవాలి.
అమ్మ, మనకి కాలర్ లైన్లోకి వచ్చేసారమ్మా. హలో.
హలో, నమస్తే మేడం. మన పార్వతి మేడం కూడా నమస్తే చెప్పండి మేడం.
ఖాన్ గారు, మీ గొంతు గుర్తు పెట్టేసిన మేడం పక్కనే ఉన్నారు, చెప్పండి మీరే.
నమస్తే
మేడం. మేడం మేడం నమస్తే మేడం. నా అదృష్టం మేడం మీతో మాట్లాడేది. మన మైండ్ మీడియా వాళ్ళు, స్టూడియో వాళ్ళు మీకు బిజీ చేపించారు, నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. అప్పటి నుంచి మీతో మాట్లాడాలి, వాయిస్ ఎప్పుడు వస్తుంది అని చూస్తున్నా మేడం. కరెక్ట్ ఫస్ట్ కాల్ నాదే అని నేను అదృష్టవంతుడు మేడం.
థాంక్స్, థాంక్స్ ఖాన్ గారు.
ఇంకోటి, మన ఎన్టీఆర్ సార్ అయితే నాకు చాలా ఇష్టం మేడం.
దేవుణ్ణి ఎందుకు ప్రేమిస్తామంటే, ఎన్టీఆర్ గారిని కూడా అందుకే ప్రేమిస్తాం. నన్ను అడిగితే అదే జవాబు.
అవును మేడం. అదే మా సార్ అంటే ఎన్టీఆర్ సార్ నేను చాలా అభిమానం మేడం. నా బండి పైన కూడా సార్ ఫోటోలు ఉంటాయి మేడం.
ఓ వెరీ గుడ్, మీరే నిజమైన అభిమానులు.
హౌసింగ్ బోర్డ్ లా మేడం, హౌసింగ్ బోర్డ్ లా చాలా మంది మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం. మన సార్ ఫోటోలు కూడా మేము పెట్టుకుంటాం మేడం, బండి వెనకాల, కార్ వెనకాల. ఇవాళ నాకు సంతోషంగా అనిపించింది మేడం ఈ విషయం మీకు చెప్పాలని. ఎన్నో రోజుల నుంచి నేను అరే మా సార్ అనేది ఇట్లా సార్ స్టైల్ ఉంటది కదా, ఇటువంటి ఫోటోలు పెట్టుకుని ఈ రోజు నాకు అదృష్టం దొరికింది మేడం మీకు చెప్పాలని.
ఒక్క మాట చెప్పనా ఖాన్ గారు?
మేడం,
మీరే నిజమైనటువంటి ఎన్టీఆర్ వారసులు నా దృష్టిలో. ఎన్టీఆర్ అధికారం లాగేసిన వాళ్ళు కాదు, ఎన్టీఆర్ పట్టించుకుని వాళ్ళు కాదు, ఎన్టీఆర్ అవమానం చేసిన వాళ్ళు కాదు. ఇప్పటికీ గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్న పేదవాళ్ళైనా సరే మీకంటే గొప్పవాళ్ళు నా దృష్టిలో ఇంకెవరు లేరు. కనుక మీరు చాలా గొప్పవాళ్ళు నిజమైన.
మన సార్ ఎన్టీఆర్ సార్ వాళ్ళేమో వాళ్ళు 2 రూపాయలు కిలోలు బియ్యం అప్పట్లో
తీసుకొచ్చింది,
మర్చిపోలేము. ఇది ఇప్పుడే లైఫ్ లాంగ్ మర్చిపోలే, వచ్చే తరాలు కూడా మర్చిపోలేరు. అందుకనే మేము సార్లు గానీ ఇంకా మీ గురించి గానీ మేము చెప్తూనే ఉంటాం మేడం. మేము ఉండేది హౌసింగ్ బోర్డు కదా, సార్ పనీలు గానీ ఇట్లా చెప్తూనే ఉంటాం, మేము ప్రచారం కూడా చేస్తూనే ఉంటాం.
చాలా థ్యాంక్స్ బాబు, చాలా థ్యాంక్స్.
ఇప్పుడు గానీ మీరు మీరు అందరు మా గుండెల్లోనే ఉంటారు.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఖాన్ గారు.
థ్యాంక్స్.
ఎలా అండి, అమ్మ విన్నారు కదా మీరు, ఇలాగే ఉన్నారు ఎప్పటికీ. అంటే గొప్ప విషయం ఏంటంటే, తరాలు మారే కొద్దీ పాత తరాలని కొత్త తరాలు మర్చిపోతారు అనుకుంటారు ఎవరైనా, కానీ మంచి మనసులతో చిరస్థాయిగా నిలబడిపోవచ్చు అని నిరూపించారు రామారావు గారు. అయితే ఇందాక మాట్లాడుతూ మధ్యలోనే ఖాన్ గారు ఫోన్ వచ్చేసింది. అమ్మ ఇంకొకటి,
అదే క్షమను ఓర్పును గురించి మీరు అడిగారు, క్షమయా ధరిత్రి, మనల్ని ఆడవాళ్ళకి అది ఉంది కదా,
అవును
క్షమయా ధరిత్రి. అందువలన భూదేవికి ఎంత సహనం ఉంటుందో స్త్రీకి కూడా అంత సహనం, ఎందుకంటే భూమికి మనకి క్షేత్రజులు, మనం భూమి క్షేత్రం అని పేరు, స్త్రీలకు కూడా క్షేత్రం అని పేరుంది, ఎందుకంటే పంటను పండిస్తుంది భూమి, మనం బిడ్డలను పండిస్తాం. అందువల్ల ఆ పోలిక ఉంది కనుకనే ఆ భూదేవికి ఉన్నంత సహనం ఉంటేనే ఆ స్త్రీ ఆ సంతానాన్ని మొయ్యటం, కనటం, వాళ్ళని పెంచటం, కుటుంబాన్ని చూసుకోవటం, ఇన్ని రకాల బాధ్యతలు ఒక స్త్రీ నిర్వహించినంతగా పురుషుడు అస్సలు నిర్వహించలేడు. స్త్రీ లేకపోతే ఆ కుటుంబం అసలు పురుషుడు ఒక్కరోజు కూడా తీసుకెళ్ళలేడు సంసారాన్ని ముందుకి. అందుకనే స్త్రీ అవసరం చాలా ఉంది. మనకి వేదంలో కూడా స్త్రీని గురించి ఒక మంచి మాట, ఎందుకంటే ఉమెన్స్ డే వస్తుంది ఎల్లుండి, ఇది ప్రపంచ స్త్రీ దే ప్రపంచ స్త్రీ దినోత్సవం అని చెప్పుకోవాలి. కొంతమంది దాదాపు 100,000 కార్మిక స్త్రీలు న్యూయార్క్ వీధుల్లోనూ ఇంకా అమెరికా ఇంగ్లాండ్లో కూడా వాళ్ళు విప్లవించారు, అంటే వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేశారు. దాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించి దాని వాళ్ళ చేసిన పోరాటానికి గుర్తుగా 8వ తారీఖుని ప్రపంచ మహిళా దినోత్సవంగా ప్రకటించారు.
చాలామందికి విషయం తెలియదమ్మా, మహిళలకే చాలామందికి తెలియదు.
అందువల్ల ఇది స్త్రీలు సాధించినటువంటి
హలో
శుభ సాయంత్రం అండి.
శుభ సాయంత్రం అండి, ఎవరు మాట్లాడేది?
గుంటూరు నుంచి కాజాన్ అండి.
కాజా గారు నమస్తే.
నమస్తే.
లక్ష్మీపార్వతి మేడం మనతోనే ఉన్నారు. ఇచ్చానండి, మాట్లాడండి.
నమస్తే కాజా గారు.
నమస్తే మేడం.
నమస్తే.
ఆంధ్రుల ఆరాధ్య దైవం అయినటువంటి నట విశ్వాస విశ్వవిఖ్యాత నట సార్వభౌమ గారు సతీమణి గారికి వందనం, అవి వందనం.
మీకు కూడా వందనం.
చాలా ఆనందంగా ఉందమ్మా మీతో ఇలా మాట్లాడతాం.
అవును బాబు, నాకు కూడా
మైండ్ మీడియా వారికి చాలా చాలా కృతజ్ఞతలు, మేము రుణపడి ఉంటాం కూడా.
మాకు కాదులేండి, ముఖ్యంగా మేడంకే, ఎందుకంటే ఆవిడ సాధారణంగా లైవ్ షోకి ఇంత పనిగట్టుకుని రావడం కంటే అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఇంటర్వ్యూ ఇస్తారు.
ఇస్తూ ఉంటారు మేడం గారు ఇంటర్వ్యూలు కూడా, నేను పేపర్లో కూడా చదువుతూ ఉంటాను రాజనారతంలో.
ఇంటర్వ్యూకు మేడం మీరు అక్కడికి వస్తే ఇలా కాల్స్ వస్తాయి మేడం, వాళ్ళు చాలా సంతోషపడతారంటే అవునా? అంతమంది సంతోషపడతారా? అయితే వస్తానని వచ్చారు. ఏమన్నా ఇంకేమన్నా అడుగుతారా కాజా గారు?
ఈ రోజుల్లో అవినీతి బాగా పెరిగిపోయింది మేడం.
అవును బాబు.
ఎవరు వస్తే ఈసారి ఎవరు ఓటేస్తే కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు, ఎవరు పాలన ఉంటే బాగుంటుందని మీరు అనుకున్నారు, మేము అభిప్రాయం అడుగుదలచండి మేడం.
నేను అవినీతికి, నేను నా భర్త ఎన్టీ రామారావు గారు చాలా వ్యతిరేకం. మా టైంలో ఒక అసలు ఒక రూపాయి కూడా ముట్టుకొని పరిపాలన ఆయన చేస్తే అందరి బదులు మా అల్లుడు బాగా సంపాదించాడు. ఈరోజు నాకు తెలిసి పార్టీలు, వ్యక్తులు, రాజకీయాలు అన్నీ ఒకే రకమైన దారిలో నడుస్తూ ఉన్నాయి. కాకపోతే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి యువకుడు, అతను తప్పకుండా వాళ్ళ నాన్నగారు అమలు చేసినటువంటి పథకాలు అమలు చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ముందుకు వస్తూ ఉన్నారు. ఇంతవరకు ఆయన పదవిలో లేరు గనక ఆయన కరప్షన్ గురించి మనకు తెలియదు. అందువల్ల రేపు ఆయన అధికారంలోకి వచ్చాక కదా వీళ్ళు అవినీతి పరులా కాదా అని చెప్పగలిగేది మనం. అందువల్ల అతను ఈరోజు ప్రజలు కూడా అతని పట్ల చాలా విశ్వాసంతో ఉన్నారు. మేబీ ఆయన వస్తాడు అనుకుంటున్నాను నేను.
మా మనసులో కూడా అదే ఉందండి. మీ అభిప్రాయం అడగాలి. థ్యాంక్స్ అండి. మీ అభిమానం.
ఓకే బాబు,
థ్యాంక్ యూ వెరీ మచ్ ఖాజా గారు. కాదమ్మా, ఓర్పు కరెక్టే, కానీ వినకూడని మాటలు, భరించసక్యం కానటువంటి అసభ్యకరమైనటువంటి వర్ణనలు, అసలు ఈ ఒక్క చిన్న సినిమా 22వ తారీఖున రిలీజ్ అవుతుందండి లక్ష్మీస్ ఎన్టీఆర్, రిలీజ్ అవ్వకుండానే ట్రైలర్తో ఇలా గుండె పిండారు ఆర్జీవి గారు. ఏంటి స్వామి ఇది, ఏంటిది అని ఈనాడు పేపర్ పట్టుకొని అడుగుతున్నటువంటి లక్ష్మీపార్వతి గారు, తెర మీద లక్ష్మీ పార్వతి గారి క్యారెక్టర్ అడుగుతూ ఉంటే నిజమే కదా. ఒక వస్తువు నువ్వు తీసావా అంటేనే మనం ఫీల్ అయిపోతామే. అలాంటిది అన్ని రాతలు కోతలు మీ మీద కామెడీలు ఎలా నాకు ఇప్పటికే ఆశ్చర్యం ఎలా సాధ్యం అయ్యింది అనేది. మళ్ళీ కాల్ అండి. హలో
హలో
హలో హలో
హలో
హలో
హలో
అవునండి, మైండ్ మీడియా నుంచి మాట్లాడుతున్నాము. ఎవరు మాట్లాడేది?
సుబ్బారెడ్డి మేడం, బెంగళూరు నుంచి.
బెంగళూరు నుంచి సుబ్బారెడ్డి గారు. సుబ్బారెడ్డి గారు మనతో పాటు లక్ష్మీభారతి మేడం ఉన్నారు. మీరు మేడం కోసం కాల్ చేశారని నాకు తెలుసు, అంతేనా?
అవును మేడం, అవును మేడం.
సరే సరే, మాట్లాడండి మేడంతో.
హలో
మేడం, బాగున్నారా?
బాగున్నాను బాబు, బాగున్నానమ్మా. మీరు ఎలా ఉన్నారు?
కలిసినాను, థాంక్స్ మేడం, చాలా ఆనందంగా ఉంది.
మీరు ఎలా ఉన్నారు?
బాగున్నాను మేడం, నేను
ఓకే, చాలా సంతోషంగా ఉంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చూడండి, లక్ష్మీస్ ఎన్టీఆర్ చూడండి, నిజాలేంటో
తెలుసుకోండి.
చూసారా మేడం, మేమే కాదు మేడం, అందరూ ఎదురు
చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు అన్న నేనంతా ఏదో తెలుసుకుంటే అని మా నాయకుడు అన్నారు, అది తెలిస్తే తెలియదు మేడం. లక్ష్మీ ఎన్టీఆర్ ట్రైలర్ చూస్తే తెలిసింది మేడం, ఆయన గురించి సినిమా మొత్తం చూడాల్సిన అవసరం లేదు, ఆ ట్రైలర్ చూస్తే తెలిసింది ఆయన గురించి.
నేను ఎప్పుడు అనుకునేదాన్ని, ప్రజలు ఎందుకు ఒక్కొక్కసారి సైలెంట్ ఉంటా ఉంటారు, కొన్ని అనర్థాలు అందుకే జరిగిపోతుంటాయి, కొన్ని పాపాలు ఘోరాలు. అందులో ఎన్టీఆర్ గారు లాంటి ఒక మహానాయకుడు చివరి రోజుల్లో ఆయన పడ్డ మానసిక క్షోభ ఎవరికి తెలుసు? బయట వాళ్ళకేం తెలుసు? తెలిసినా కూడా తెలియకుండా చేసినటువంటి మీడియా ఆ రోజు ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో. అట్లాంటిది ప్రజలు అట్లాంటి సందర్భాల్లో నిజం అర్థం కాకో మరి ఈ కన్ఫ్యూజన్లో పడి కొట్టుకుపోయి ఈ మీడియా దీంట్లో పడి.
అంటే ఇప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్ ఎక్కువ పెరిగిపోయింది.
చెప్పండి బాబు.
అప్పుడు మీడియా అంటూ లేదు కదా మేడం, ఇప్పుడు అంటే సోషల్ మీడియా ఉంది, అందరికి తెలిసింది ఏదనేది ఇప్పుడు అందరికి తెలుస్తుంది ప్రతి నిజం.
కానీ ఈ రోజు ప్రజలు కూడా ఎంత గొప్ప వాళ్ళు ఇంకా నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు వెయిట్ ఫర్ టైం అన్నట్టుగా
కరెక్ట్ ఏం సునామీ ముందు ప్రశాంతంగా
అసలు అంతకు ముందు కన్ఫ్యూజన్ లో ఉండే వీళ్ళు ఈరోజు చాలా రీలైజ్ అవుతున్నారు, చాలా రీలైజ్ అవుతున్నారు. వెళ్ళిన చోటల్లో ఇదే చెప్తున్నారు, వి ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ.
నిజంగానే సుబ్బారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
థ్యాంక్స్, థ్యాంక్స్ బాబు,
థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ మేడం.
ఓకే ఓకే, ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారమ్మా. హలో
హలో, నమస్తే అండి.
నమస్తే అండి, ఎవరండి?
శ్రీరామ్మూర్తి అండి.
శ్రీరామ్మూర్తి,
మూర్తి సార్ నమస్తే, బాగున్నారా?
బాగున్నానండి.
లక్ష్మీ పార్వతి మేడం మనతోనే ఉన్నారండి.
అమ్మా అమ్మా లక్ష్మీ పార్వతి గారు నమస్కారం. అమ్మా
నమస్తే అండి. శ్రీరామ్మూర్తి గారు బాగున్నారా?
బాగున్నానమ్మా, మీరు బాగున్నారా?
బాగున్నానండి.
శ్రీరామ్మూర్తి చిమ్మపూడి గుర్తుండే ఉంటుంది.
అవునండి,
5-6 సంవత్సరాల క్రితం ఒక ప్రయోగం చేశాను, పద్య రాగధార అని. 60 మంది కవులు, 60 నిమిషాలు, 60 పద్యాలు, 60 రాగాలతో చేస్తున్నాను అమ్మా, మీరు రావాలి ముఖ్య అతిథిగా అని నేను కోరితే మీరు వచ్చారు.
అవునండి, గుర్తున్నారు మీరు శ్రీరామ్మూర్తి గారు,
సమావేశ మందిరంలో వచ్చారు, మీరు ఆశీర్వదించారు, మాకు చాలా సంతోషం కలిగింది. చక్కని మాటలు మాట్లాడారు, మీ వాగ్ధాటి మీ వాగ్ధార అమోఘమైనటువంటిది, మీ సాహిత్య కృషి అద్భుతమైనటువంటిది. హైమవతి భీమన్ గారు కూడా ఆ రోజున వచ్చారు
అండి. అవును అవును, ఇద్దరం వచ్చాం, గుర్తున్నది నాకు.
నేను మీకు ఒక 2 తేటగీతలు అంటే మీ వ్యక్తిత్వాన్ని విమర్చడానికి చాలా కష్టమైంది, ఒక 2-3 తేటగీతలు మీకు సమర్పిస్తున్నాను, మీరు దయచేసి వినండి.
మీరు పెద్దల ఆశీస్సులు ఇవ్వండి.
అమ్మా, విశ్వవిఖ్యాత నటవరుని వివిధ ప్రాజ్ఞ నైపుణి గరిమ తెల్పుచు నాణ్యముగను దివ్య సిద్ధాంత గ్రంథపు దిత్తిలో సగి సాధి వైదేహి నవలయ సాక్షిగా సరస సాహిత్య సంగీత సరసిలోన సరసియమ్ముగ కొలువైన శక్తి అమ్మా. శక్తి అంటే లక్ష్మీ పార్వతి మాత్రమే కాదు, సరస్వతి కూడాను. వివిధ గణవంద్య సేవుషి విదుషివమ్మ మందహాసం పెదవుల చిందులాడ తెలుగు భాష జమీ నోట జిలుగులీన లక్ష్మీ పార్వతి హైమల హాస్యమలర మైండ్ మీడియా పులకించే మధువు పంచే శ్రోతందరి తరఫున జ్యోతలిడు.
అద్భుత అండి, అద్భుత అద్భుత మూర్తి సార్, రియల్ గా
ధన్యవాదాలమ్మా, నమస్కారాలు.
నమస్కారాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకొక కాలం అండి, ఇంక ఎక్కడ మిమ్మల్ని మాట్లాడించే అవకాశం. హలో
హలో, నమస్తే అండి.
నమస్తే అండి, ఎవరండి?
నేను బెంగళూరు మాట్లాడుతున్నా.
బెంగళూరు నుంచి?
హేమంత్ అండి నా పేరు.
హేమంత్ గారు సార్, మనతో పాటు లక్ష్మీ భారతి మేడం కోసం కాల్ చేశారు, మీకు అర్థమైంది లేండి. నేను మేడం తోనే మాట్లాడడానికి ఇచ్చేస్తున్నాను.
హేమంత్ గారు నమస్తే. నమస్తే హేమంత్ గారు.
నేను ఎన్టీఆర్ అభిమాన్ అండి. బాగా అంటే చాలా ఇష్టం నాకు బాగా.
థ్యాంక్స్ అండి.
సార్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా మిమ్మల్ని కలుపుకొని ఒక అమ్మలాగా చూడవచ్చింది మమ్మల్ని, కానీ వాళ్ళు చూడలేదు అట్లా. అదే మాకు బాగా వస్తుంది కదా.
నన్నే కాదు, వాళ్ళ నాన్నే కలుపుకోలేకపోయారు. నాకు అదే బాధ అప్పటి నుంచి. కానివ్వండి, చూద్దాం ఎలా ఉంటుందో. కాలం ఏదైనా అదే డిసైడ్ చేస్తుంది కదా.
అవును మేడం, వాళ్ళంతా మిమ్మల్ని తల్లిలాగా స్వీకరించాల్సింది. ఈ బాలకృష్ణ కానివ్వండి, వీళ్ళంతా కానీ.
అవును,
అది అన్ఫార్చునేట్ థింగ్ అండి. వీఆర్ ఫీలింగ్ వెరీ సారీ అబౌట్ యు.
అదే అండి, నాకు కూడా చాలా బాధగా. ఎందుకంటే మేమందరం కలిసి ఉన్నట్టయితే ఎన్టీఆర్ గారు ఇంకా 20 30 ఏళ్ళు బ్రతికేవారు నాకు తెలుసు. కానీ కుటుంబాన్ని విడదీయటంతోనే ఆయన ఎక్కువగా బాధపడ్డారు. సరే, జరిగింది జరిగిపోయింది, ఇక చూద్దాం. ఎప్పటికైనా వాళ్ళు రియలైజ్ అవుతారేమో అని నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నానండి. నాకు ఎన్టీఆర్ కుటుంబం అంటే చాలా ఇష్టం, అభిమానం కూడా. నా కుటుంబం కదా అది, వాళ్ళు కూడా అలా అర్థం చేసుకోవాలని నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. నేను చాలా థ్యాంక్స్ అండి.
థ్యాంక్ యూ వెరీ మచ్ హేమంత్ గారు.
థ్యాంక్ యూ మేడం.
థ్యాంక్స్ అండి. మేడం ఇదే ఓర్పు అంటే మేడం, ఇంత చిన్న
తప్పు.
ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో
హలో, నమస్తే మేడం.
నమస్తే అండి, ఎవరు?
నేను నెల్లూరు జిల్లా గూడూరు నుంచి గిరీష్ మాట్లాడుతున్నాను.
గిరీష్ గారు నమస్తే.
నమస్కారం మేడం, ఎలా ఉన్నారు మేడం?
మేడం ఇంకో పక్కనే ఉన్నారు, మేడం ని అడగండి.
బాబు గిరీష్, మీరు చిన్నవారు లాగా ఉన్నారు, చెప్పండి.
అవును మేడం, నేను ఇంటర్ సెకండరీ చదువుతున్నాను.
చిన్న బాబే. బాబు చెప్పండి అమ్మా.
ఎలా ఉన్నారు మేడం?
నేను పర్వాలేదమ్మా. మీరు బాగా చదువుతున్నారా?
బాగా చదువుతున్నాం మేడం.
ఎగ్జామ్స్ ఏమో కదండి?
ఎగ్జామ్ జరుగు, ఈ రోజు మ్యాథ్స్ 2 అయింది మేడం.
బాగా చేశారా లెక్కలు?
బాగా చేశాను మేడం.
వెరీ గుడ్. నాకు కూడా లెక్కలు అంటే చాలా ఇష్టం, సైన్స్ లెక్కలు.
అదేందో లెక్కలు.
ఏమండి గిరీష్ గారు, నేను మీకు తోడున్నాను. ఇక్కడ ముగ్గురులో మేడం ఒక్కళ్ళే లెక్కలంటే ఇష్టపడుతున్నారు, నేను పారిపోయా బాపతే లెక్కలంటే.
ఆల్జీబ్రా ఈజ్ అస్ గుండె గాబరా అని చెప్తుంటే ఉండే వాళ్ళు మా స్టూడెంట్.
ఆల్జీబ్రా ఈజ్ గుండె గాబరా.
గుండె గాబరా.
గిరీష్ గారు,
బీటెక్ తర్వాత మ్యాథ్స్ ఏమన్నా డిఫికల్ట్ ఉంటే మీ దగ్గరికి వస్తాను మేడం ఖచ్చితంగా.
అయ్యో బాబు లేదమ్మా, అది చాలా కాలం అయిపోయింది.
గిరీష్ గారు ఒక చిన్న డౌట్
చెప్పండి మేడం.
లక్ష్మీ సెంటియర్ ట్రైలర్ చూసారా?
చూసాను మేడం.
ఎలా ఉంది?
నాకు బాగా నచ్చింది మేడం.
మరి ఇప్పుడు ఇది అయిపోయేసరికి సినిమా రిలీజ్ అవుతుందేమో కదా 22వ తారీఖు.
వీళ్ళు పరీక్షలు అయిపోతాయి ఇప్పటికి.
అవును ఎగ్జామ్స్ అయిపోతాయి.
మరి రెడీగా ఉన్నారా
మేడం? రెడీగా ఉన్నాం మేము అందరం. అండ్ నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది మేడం, ఈరోజు మీతో మాట్లాడడం.
ఓకే బాబు, గాడ్ బ్లెస్ నాన్న. నువ్వు బాగా చదువుకొని పై చదువులు చదవాలి. ఏ సబ్జెక్ట్ ఏంటి ఇంటర్లో?
ఎంపీసీ మేడం.
ఎంపీసీనా? ఓకే, మీరేదో ఇంజనీరు అదే చదువుతారు కదా. కానీ ఈ దేశంలో ఇంజనీర్లు ఎక్కువైపోయి ఉన్నారు, అందువల్ల వేరే చదివితే బాగుంటుందేమో ఆలోచించండి. త్వరగా ఉద్యోగాలు వచ్చేవి. ఏనాయనా?
అదే నా ప్లాన్ గానీ అదే, ఇంజనీరింగ్ కాకుండా.
అవునమ్మా,
ఇంట్రడ్యూస్ చేస్తున్నారు
ఇప్పుడంతా. ఎంబీఏ వెళ్తున్నారు, లేకపోతే లా చేస్తున్నారు, లేకపోతే ఇంకా చాలా కోర్సులు ఉన్నాయి, బీబీఎంలు ఎన్నో ఉన్నాయి. నానా
మేనేజ్మెంట్ అకౌంటెంట్.
అదే అమ్మా, అట్లాంటిది. త్వరగా ఉద్యోగం వచ్చేది ఎంచుకోండి. పవర్ ఇంజనీర్ ఒకనాడు, ఆ ఇంజనీర్ ఈ రోజు లేదు.
ఓకే గిరీష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
గాడ్ బ్లెస్ బాబు, గాడ్ బ్లెస్ నాన్న.
ఓకే మేడం.
అమ్మా, అదే ఇందాక మీరు మాట్లాడుతూనే మళ్ళీ మీ ఓర్పు దగ్గరికి వచ్చేసరికి, మీరు ఇందాక హేమంత్ గారు ఎవరు అడిగినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా రియలైజ్ అవుతారని అని. ప్రేమించడం తెలుసు, కానీ ఒక మనిషిని ప్రేమిస్తే ఆ మనిషి తాలూకు మనుషులందరినీ ఇంతలా ప్రేమిస్తారా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తారు.
ప్రేమ స్వభావం ఏదమ్మా ప్రేమ. పాపయ్య శాస్త్రి గారు రాశారు ప్రేమ మీద చాలా అద్భుతమైన పద్యము
మాకోసం.
అదే ఈ ధరణి ప్రేమ కోసం ఇరుసు లేకుండానే తిరుగుచుండు.
ఒక్కసారి పాడండి.
పాడటం రాదులే. అలాగే ఎల్ల నక్షత్రాలు, తర్వాత గ్రహాలు, ఇవన్నీ కూడా ప్రేమ, ఆయన ఆకర్షణ ప్రేమ అని మార్చి చెప్పారన్నమాట. ఆ పద్యం అంత గుర్తులేదు, కానీ ప్రేమ అనేది ప్రేమ్ సదా దేతారాతాహే అని కబీర్ దాస్ గారు చెప్తారు. మంచి మాట. అందువలన ప్రేమ స్వభావం ఏంటంటే ఇవ్వటమే తప్ప ఆశించదు. అది అప్పుడే అదే నిజమైన ప్రేమ. మేము ఇంత పెట్టాం కనుక నువ్వు అంత పెట్టలేదే అని చెప్పి ఆశించావంటేనే అక్కడ స్వార్థం. అందువల్ల ఆ స్వార్థంలో ఇక ప్రేమ అనే పదం ఎక్కడా దూరంగా వెళ్ళిపోతుంది. నిజమైన ప్రేమ లేని చోట మనశ్శాంతి ఉండదు నాకు తెలుసు. నిజంగా ప్రేమించడం చేతగానప్పుడు మనిషి అశాంతితోనే ఉంటాడు. నేను ఇప్పటికి కూడా ఇంత శాంతిగా ఎందుకున్నాను అంటే నా భర్త నన్ను అంత ప్రేమించాడు కనుక. నేను ఆయన అంత ప్రేమించాను, ఆరాధించాను. నేను ఈ ప్రేమ నన్ను ఎప్పుడు నిలబెడుతూనే ఉంది. అదే సంతోష హ్యాపీగా ఉన్నాను నేను. ఆయన లేరు అనే భావం నాకు ఎప్పుడు రాదు. ఆయన నాలో ఉన్నారు, నాతో ఉన్నారు, నా భావాల్లో ప్రతి భావంలో కలిసే ఉన్నారు. మేమిద్దరం అసలు విడదీయలేము ఒకళ్ళకొకళ్ళు. అంత అనుబంధం మా దగ్గర మా ఇద్దరి మధ్య ఉంది, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. భౌతికంగా కలిస్తేనే ప్రేమ, లేకపోతే మరొకటి అనుకుంటే అది చాలా తప్పు. ఎక్కడున్నా సీతారాములు ఎప్పుడు కలిసి లేరు పాపం, ఎప్పుడు విడిపోయే ఉన్నారు. కానీ సీత కోసం రాముడు, రాముడు కోసం సీత ఎప్పుడు తపన పడుతూనే ఉన్నారు, అంతే కదా. అది ప్రేమ అంటే. అందువల్ల భౌతికంగా ఉండి తన్నుకుంటూ విడిపోతున్నటువంటి వాళ్ళని మనం చూస్తున్నాము. స్నేహంలో కూడా ఇది వర్తిస్తుంది. నిజమైన స్నేహం కూడా ఎక్కడున్న అది వాళ్ళని మేలు, వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటూ ఉంటుంది. అట్లాగే భార్యాభర్తల బంధం కూడా అంతే. ఆ భర్త కోసం భార్య, భార్య కోసం భర్త అనేది నిలబడటం అనేది అది ఒక ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించిన ఒక శాంతి కూడా అది.
హలో.
హలో, నమస్కారం అండి.
నమస్కారం, ఎవరండి?
నా పేరు పద్మిని అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
పద్మిని గారు నమస్తే.
నమస్తే అండి, చాలా సంతోషంగా ఉంది ఇవాళ లక్ష్మీ పార్వతి గారు వచ్చారు, చూస్తున్నాము వింటున్నాము.
నమస్తే అమ్మా. పద్మిని గారు నమస్తే.
నమస్కారం అమ్మా. నమస్కారం.
మీ పేరు నాకు చాలా నచ్చింది.
చాలా సంతోషం అమ్మా.
పద్మిని అంటే పద్మిని జాతి స్త్రీ, అది పద్మానికి సంబంధించినటువంటిది అమ్మా.
చాలా సంతోషం.
స్త్రీలో
ఉత్తమమైంది పద్మిని జాతి స్త్రీ. అవును.
అమ్మా, మీ సాహితీ ప్రస్థానం ఎలా మొదలైంది? మీరు ఎప్పటి నుంచి రాసేవారు చెప్తారా?
నేను 7వ క్లాస్ నుంచే పోయిట్రీ రాసేదాన్నమ్మా. ఎందుకంటే ఇట్స్ గివెన్ బై నేచర్. అది పోయే ఏదైనా మనలో ఉండే ప్రతి ఆర్ట్ కూడా, ఆర్ట్ ఈజ్ గిఫ్ట్ విచ్ ఈజ్ గివెన్ బై గాడ్ అని. అది మనకి దైవ సంకల్పంగానే సహజంగానే కళాకారులు తయారు చేస్తే కారమ్మా, వాళ్ళు బై బర్తే వస్తారు. ఇప్పుడు హైమ ఇంత బాగా మాట్లాడుతుంది, బై నేచర్ అది అట్లా వస్తాయి. అట్లాగే సాహిత్యం కూడా మనకు పోయిట్రీ, పద్యము ఇలాంటివన్నీ కూడా సహజంగానే వచ్చేస్తాయి. నేను చాలా చిన్న వయసులోనే ఎన్టీఆర్ గారి మీద పోయిట్రీ రాశాను, మా నాన్న మీద రాశాను ఆ రోజుల్లో. అలాగే మా ఇంట్లో ఒక గులాబీ, మా కుండీలో గులాబీ చెట్టు పెడితే అది వాడిపోతుంటే చిన్నపిల్లనప్పుడు నాకు 7 అప్పుడే, వాడకుమా నన్ను వేడకుమా, కూడి ఉన్న మన జీవితాలు వీడిపోవటే. ఇప్పటికీ నాకు గుర్తుంది అంటే అంత చిన్నపిల్లనే అట్లా, వాడకుమా నన్ను వేడకుమా, కూడి ఉన్న మన జీవితాలు వీడిపోవటేలా, నీడలేని గోడ మీద నీవున్నావు, మేడలేని గూడులోన నేనున్నా.
ఓ మై గాడ్, ఓ మై గాడ్, వండర్ఫుల్. అసలు పద్మిని గారు మీ వల్ల
అట్లా రాసుకునేదాన్ని. ఎన్టీఆర్ మీదేమో నింగి అంచున నీవు, నేల తాకున నేను, కలిసేదెలా మనసు తెలిసేదెలా అని నా 16 ఏట అనుకుంటాను. ఫస్ట్ ప్రేమలో పడిపోయాను ఆయన, అప్పుడు రాశాను.
కవితలు కథలు వ్యాసాలు అన్ని రాసేవారు.
అవునమ్మా, నేను స్కూల్లో ప్రతి దాంట్లో ఫస్ట్, నేను ఆటల్లో ఫస్ట్, తర్వాత డిబేట్లో ఫస్ట్, వ్యాస రచనలో ఫస్ట్, చదువులో ఫస్ట్, అసలు మహా చురుగ్గా ఉండేదాన్ని నేను. అంత షార్ప్, వెరీ షార్ప్ నా బ్రెయిన్. తర్వాత మా ఇంటి ఇబ్బందుల వల్ల మా నాన్న, నాకు సైన్స్ మ్యాథ్స్ ఇష్టం బాగా, అందులో 100/100 వచ్చేవి నాకు మ్యాథ్స్. కంపోజిట్ మ్యాథ్స్ తీసుకున్నాను నేను హై స్కూల్లో. అట్లాంటి పరిస్థితుల్లో మా నాన్న కమ్యూనిస్ట్ ఆయన, సరే ఉద్యమంలో బాగా పనిచేశారు, ఆస్తులన్నీ పోగొట్టుకొని ఒక్క పిల్లనే నేను, అయినా నన్ను రోడ్డు మీద పెట్టేశారు ఆయన. ఇక నేను చదువు చెప్పించలేనమ్మా, ఈ సైన్స్ ఆర్ట్స్ కాలేజ్ అంటే చాలా ఫీజులు ఉంటాయంటే, ఆ టైంలో నేను భాషా ప్రవీణ్లో నేనే వెళ్ళి జాయిన్ అయిపోయాను అక్కడ. ఎందుకంటే దానికి 10 రూపాయలు ఫీజు, 10 రూపాయలు. మా 3 కిలోమీటర్లు అక్కడ పొన్నూరు, మాది పచ్చలు తాడిపోరు, కనుక నడిచేళ్ళి నడిచి వచ్చేదాన్ని. చదువు అంటే మహా పిచ్చి చిన్నప్పటి నుంచి. అందుకనే మా నాన్న పెళ్లి చేస్తా అంటే వద్దని నేను దీంట్లో చేరాను. ఇష్టం లేకుండానే చేరానమ్మా, ఈ ఉభయ భాషా ప్రవీణ చేశాను నేను. చేరాక 1 సంవత్సరం అయిన తర్వాత దాని మీద చాలా ఆసక్తి పెరిగింది. సంస్కృతం భలే అబ్బింది నాకు.
అవును,
ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా అని కాళిదాసు గారు చెప్తారు ఒక మాట. ఏదైనా నువ్వు నేర్చుకోవచ్చు, కానీ సంస్కృత భాష నీకు రావటం అంటే తప్పనిసరిగా అది పూర్వజన్మ సుకృతం అంటారు ఆయన. ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా, నిజంగా ఆ సంస్కృత భాషలో ఇక ఎంత మునిగిపోయానంటే అసలు ఒక ధార. కాళిదాసు గారు ఎన్ని చెప్పారు నాకు తెలియదు, కానీ నాకు కూడా ఆ సంస్కృతం అంత ధారగా వచ్చేసింది అట్లా.
అయితే మీరు పద్యాలు కూడా రాసే ఉంటారమ్మా?
పద్యాలు రాయలేదమ్మా నేను, ఎందుకంటే నాకు పద్యం, తెలుగు పద్యమే అంత వంటపట్ల చెప్పాలి అంటే చదవటానికి నేను చదవగలను చెప్పగలను, కానీ రాయటానికి నాకు రాలేదు. సంస్కృతంలో చాలా రాశాను నేను, అప్పట్లో వ్యాసాలు రాశాను, శ్లోకాలు రాశాను.
ఏదైనా ఒక శ్లోకం
కాళిదాసి చెప్పమంటారా, ఏదో శ్లోకం చెప్పమంటారా, చాలా ఉన్నాయి. కాళియా సృష్టి స్రష్టు రాజ్య వహతి విధిహుతం యా హవిర్యా చహోత్రి ఏ ద్వే కాలం విధత్త శృతి విషయ గుణ యా స్థిత వ్యాప్య విశ్వం యా మాహుః సర్వభూత ప్రకృతిరితి యా ప్రాణినః ప్రాణవంతః ప్రత్యక్షాభిః ప్రపన్నస్తనుభిః అవతు వస్తాభిరష్టాభిరీశః. ఈశ్వరుడు 8 శరీరాలు ధరించి, 8 అంటే పంచభూతాలు, అవి కాకుండా ఒక జ్ఞాత, జ్ఞాత అంటే హోమాలు చేయించేటువంటి వాళ్ళని జ్ఞాత అంటాము ఆయన, అది కాక సూర్యచంద్రులు, మొత్తం 8 శరీరాలు ధరించి నిత్యం ప్రత్యక్ష రూపాలతో మనకు దర్శనమిస్తూనే ఉన్నాడు. ఇలా దర్శనమిస్తున్నటువంటి ఆ ఈశ్వరుని ఎందుకు గుర్తించలేకపోతున్నావు అని చెప్పి కాళిదాసు శ్లోకం ఇది. ఇది అభిజ్ఞాన శాకుంతలం మొట్టమొదటి రాసిన శ్లోకం అన్నమాట. దైవ ప్రార్థన
అద్భుత. పద్మిని గారు, మీ వల్ల ఈ రోజు శక్తి స్వరూపాల్లో సరస్వతి రూపాన్ని మేము దర్శించుకోగలిగాము. థ్యాంక్ యూ వెరీ మచ్.
సంతోషంగా ఉందండి. ఎందుకంటే లక్ష్మీ పార్వతి గారు ప్రేమించడం గురించి చెప్పడం అంటే, నిన్ను ప్రేమించడం అంటే నిన్నొక్కరిని ప్రేమించడం కాదు, నీ ప్రపంచాన్ని ప్రేమించడం అన్న విధంగా చెప్తున్నారు. చాలా
స్ఫూర్తిదాయకంగా పద్మిని గారు. ప్రేమ లక్షణమే అది అసలు. ఇప్పుడు తల్లిలో ప్రేమ లేకపోతే బిడ్డని ఎంత మలమూత్రాలు ఎత్తేసి వాడు తంతున్నా ఏం చేస్తున్నా అంత ప్రేమగా పెంచుతుంది కదా బిడ్డని, ఎప్పుడైనా అసహించుకుంటుందా బిడ్డని, లేదు కదా. అలాగే భర్త వ్యసనపరుడైనా ఆ భార్య ఎంతో ప్రేమిస్తుంది. కనుక ప్రేమ స్వభావం ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది, ఏం ఆశించకుండానే ప్రేమిస్తారు. అందులో స్త్రీలకు ఎక్కువ అమ్మాది అది నీతి శాస్త్రం.
థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మిని గారు. ఇంకా కాలేజీలో ఉన్నారు.
థాంక్స్ అమ్మా.
హలో
హలో హలో
హలో
హలో నమస్కారం అండి.
నమస్తే అండి. త్యాగరాజు గారా?
అవునన్నా.
అమ్మా నాకు బానే జ్ఞానం వచ్చేసింది త్యాగరాజు సార్, నేను గుర్తు పట్టేస్తున్నాను. మేడం తో మాట్లాడండి.
నమస్తే అండి.
నమస్కారం అండి.
నమస్తే త్యాగరాజు గారు, చెప్పండి.
నాకు అత్యంత ఇష్టమైనటువంటి ప్రాణప్రదమైనటువంటి ఊహ తెలిసినప్పటి నుంచి నా ఆరాధ్య దైవమైనటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మనాభనందము తారక రామారావు గారితో మాట్లాడుతూ అంతా అనుభూతి కలుగుతుంది. మీతో మాట్లాడుతుంటే
నా చాలా సంతోషంగా ఉంది. మీలాంటి అభిమానిని ఈ విధంగా నేను కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను చాలా రియలైజ్ అయిన తర్వాత ఇవన్నీ ఈ భ్రమలన్నీ తొలగిపోయాక అధికారం కానీ రాజకీయాలు కానీ కుటుంబాలు కానీ వాళ్ళ స్వార్థాలు కానీ ద్రోహాలు కానీ ఇవన్నీ రియలైజ్ అయిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ప్రజల్లోకి నేను వెళ్ళినప్పుడు 96 ఎలక్షన్స్లో అర్ధరాత్రి కూడా నా కోసం దీపాలు కరెంటు తీయించారు. అప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ నేను ప్రచారానికి వెళితే కరెంటు తీసేసినా కూడా ఆడవాళ్ళు దీపాలు పట్టుకొని రోడ్డు మీద ఎప్పుడు తెల్లవారు 2-3 అలా నిలబడి నాకు 14% ఓటింగ్ ఇచ్చారు. ఆ రోజుల్లో వీళ్ళు ఇన్ని అవమానాలు చేస్తున్నా అప్పుడు అనుకున్నాను నేను అసలు నిజంగా ఇప్పుడు ఎన్టీఆర్ అక్కడ లేరు, ఆ కుటుంబంలో లేరు, ఎన్టీఆర్ ఇదిగో ఇట్లాంటి అభిమానులు వీళ్ళ దగ్గర ఉన్నారు, వీళ్ళే నాకు ఆప్తులు అని చెప్పి నేను అనుకున్నాను. అందుకే ఎన్టీఆర్
అభిమానులు. మీ కుటుంబం పెద్దదే మేడం,
చాలా పెద్ద కుటుంబం,
చాలా పెద్ద కుటుంబం. త్యాగరాజు గారు
మీరు
చాలా చెప్పారు సార్.
ఇంతకు ముందు ఒక గీతం చిన్నప్పుడు రాశానన్నారు, ఆ పువ్వు మొక్క అంటే వాడిపోతుందంటే, అది నేను అనుకుంటున్నాను చిన్నప్పటి నుంచే మా అన్నగారి గురించే మీరు రాశారు ఏమో నాకు అనిపిస్తుంది.
నేను అది గులాబీ పువ్వు తర్వాత అదే రాశాను, ఇంగియంచున నీవు నేల తాకున నేను కలిసేదిలా మనస్సు తెలిసేదిలా అని రాశాను.
అంటే అది ఒక గులాబీ మొక్కకు సంబంధించినట్టుగానే అనిపించట్లేదు
మా జీవితాలకు సంబంధించి
అన్వయించుకునేలాగుంది.
అది
మీరు చాలా బాగా
చిన్నప్పుడే రాసేసారు అన్నమాట.
అదే నేను చెప్తానండి మేడం తో, నేను ఒక మాట అన్నాను త్యాగరాజు గారు, మేడము నాకు మీరాబాయి లాగా అనిపిస్తారు అంతే. ఆ మీరాబాయికి కృష్ణుడు తప్పించి ఇంకో ప్రపంచం తెలీదు, తనేంటో తన ఉనికేంటో కూడా ఆమె మర్చిపోయింది, అంతా కృష్ణమయం ఆయనకి.
దేవుణ్ణి చూడాలంటే కంటెదురుగా కనిపించేటువంటిది మా అన్నగారే. చూడాల్సిన వెంకటేశ్వరుని చూడాలన్నా, శ్రీకృష్ణుడిని చూడాలన్నా, శ్రీరాముడు, అసలు ఆ త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం మొత్తాన్ని కలిపిన ఒకే ఒక కలియుగ దైవం.
నేను అనుకుంటాను రానున్న తరాల్లో ఈయన కూడా ఒక అవతారంలో చేర్చబడతారేమో నాకు అనిపిస్తుంది.
ఖచ్చితంగా అవతారం, మేము ఇప్పుడు ఎక్కడుంటామో ఏమో కానీ ఆత్మలైనా సరే పైనుంచి పాఠ్య పుస్తకాల్లో ఉండి అసలు ఇంకొక అవతారం ఇది మన 11వ అవతారం అని చెప్పినా ఏమాత్రం అతిశయోక్తి కాదు.
సార్ చాలా మంది కాలర్స్ లైన్ లో ఉన్నారు, ఏమనుకోవద్దు సార్. హలో
హలో
హలో హలో
హలో
హలో, ఎవరండి మాట్లాడేది? మలేషియా సురేష్ గారు ఎలా ఉన్నారు? బాగా డిస్టర్బెన్స్ వస్తుంది మీ ఫోను, బట్ పాప మీరు చాలా రోజులకి చేశారు, ఒక్కసారి మేడం కి నమస్కారాలు చెప్పేయండి, కాల్ కట్ అయిపోవచ్చు, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది.
హలో నమస్తే బాబు. నమస్తే అయ్యా. నమస్తే, బాగున్నారా?
ఇంకా సురేష్ గారు ఏమనుకోవద్దు, ఏంటంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, మేడం మాట్లాడడానికి కూడా కంఫర్ట్ లేదు,
ఫోన్ మీద ఫోన్ రావటం వల్లేమో డిస్టర్బెన్స్.
హలో కట్ అయిపోయిందండి మళ్ళీ. మేడం ఇప్పుడు ఒక ప్రశ్న, మొన్న నేను మీరు ఇప్పుడు సంస్కృతం గురించి మాట్లాడిన తర్వాత, మీరు ప్రొఫెసర్ అది అందరికీ తెలుసు, భాష పట్ల చాలా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఎన్టీ రామారావు గారు సొంతం, సంస్కృతం పట్ల కూడా ఆయనకి మంచి జ్ఞానం ఉందని విన్నాను, నాలెడ్జ్ ఉందని విన్నాను, నిజమేనా? మొన్న ఎవరో ఒక ఇంటర్వ్యూలో మీరిద్దరు సంస్కృతంలో మాట్లాడుకునే వాళ్ళని ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పారు, అది నిజమా కాదా?
లేదు లేదు, సంస్కృతం కాదు, కానీ ఇప్పుడు మన తెలుగు భాష కూడా ఈక్వల్ సంస్కృతం కదా, ఇది మంచి భాష, ప్రామాణిక భాష ఏదైతే ఉందో శిష్ట వ్యవహారికమనండి, దాన్ని తత్సమ భాష అంటారు. తత్ సమ అంటే దానితో సమానమైన భాష అని అర్థం. దేనితో అంటే సంస్కృతంతో.
ఓకే,
ఎందుకంటే సంస్కృత భాష అనేది ప్రపంచ భాషలకే మూలం అనేది శాస్త్రకారులు చెప్తా ఉన్నారు. ప్రతి భాష మీరు తీసుకోండి, పిత పితృ ఫాదర్, మాత మాతృ
మదర్,
భ్రాతృ బ్రదర్
బ్రదర్, ఓ మై గాడ్,
ఇట్లా ఏ భాష అలా. జర్మన్లో అయితే ఇంకా ఎన్నో పదాలు కలుస్తూ ఉంటాయి, అందువల్ల ఇటాలియన్. ఏ లాంగ్వేజెస్ తీసుకున్నా సంస్కృత భాష టచ్ లేకుండా ఉండదు.
కానీ మనది ద్రవిడ భాషా కుటుంబానికి చెందినవి అంటారు కదండి,
అంటే డివైడ్ చేస్తే ద్రవిడ భాషా కుటుంబానికి సౌత్ లో వచ్చినటువంటి, ఎందుకంటే ఇదంతా ద్రవిడ ప్రాంతం కనుక, ద్రవిడ ప్రాంతం అంటే దక్షిణాది ప్రాంతం అంతా కూడా
ద్రవిడ సంస్కృత మూలం కాదంటారండి.
సంస్కృత మూలం అనేది వరల్డ్ అసలు అది చెప్పాలి అండి. కానీ నిజానికి అసలు ఈ సంస్కృత భాష ఎప్పుడు పుట్టిందంటే నాకు తెలిసి అంటే చారిత్రకమైన ఆధారాలతో చూస్తే క్రీస్తు పూర్వమే, అంత పెద్ద ఎక్కువ టైం కూడా కాలేదు. క్రీస్తు పూర్వం 400 సంవత్సరాలు 500 సంవత్సరాల నాడు వచ్చింది. అంతకుముందు పాళీ భాష ఎక్కువగా ఉంది,
పాళీ భాష ఉండే,
పాళీ భాషనే బుద్ధిజం బాగా వాడారు. బుద్ధిస్టులు పాళీ భాషే వాడారు. వాళ్ళ పుస్తకాలన్నీ కూడా పాళీ, శౌరసేని, మాగధి, ఇంకా వాళ్ళ ప్రాంతంలో ఉండేటువంటి భాషలు, స్థానికమైన భాషలు వీటిల్లో ఉండేది. అందువల్ల ప్రాకృతం తర్వాతే వచ్చింది సంస్కృత భాష. సంస్కృతం అనే పేరులోనే సంస్కరించబడిన భాష అని అర్థం. అంటే అన్ని భాషల నుంచి
సంస్కరించుకోవడం ఒక భాషగా
రూపొందించుకుంది, అందుకనే అది సంస్కృత భాష అయింది.
అమ్మ ఒక చిన్న డౌట్ నాకు, ఇంకొక అనుమానం అండి, కొన్ని ప్రశ్నలు అలా ఎప్పటి నుంచో ఉన్నాయని ఇప్పుడు అడిగేస్తున్నాను నేను. ఎన్టీ రామారావు గారు అంటే ఆయన కోసం పడి చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఆయన తలుచుకుంటే అప్సరసలు ఆయన ముందుంటారు, ఏమనుకోకండి అమ్మా. ఎప్పుడు చూసినా మేకప్లు గీకప్లు, లిప్స్టిక్లు గిప్స్టిక్లు ఏముండవు. మామూలు మా లాంటి ఆడవాళ్ళందరం కూడా ఐబ్రోస్ చేయించుకుంటున్నాము, అవి చేయించుకోరు. నిజం చెప్పాలంటే ఆయన ముందు మీరు, ఆయన స్థాయి ముందు కూడా మీరు చాలా చిన్నవాళ్ళు, కానీ మిమ్మల్ని ఆయన చాలా ప్రేమించి, మీ ఇంటర్వ్యూలో కూడా చూశాను నేను, మీరు గురించి ఎంక్వైరీ కూడా చేసుకుని ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి చేసుకోవడం వెనక దేనికి ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు? మీరు మంచి జ్ఞాని అని పెళ్లి చేసుకున్నారా, లేకపోతే మీకున్నటువంటి ఓర్పు తెలుసుకుని పెళ్లి చేసుకున్నారా, ఈమె మంచి పత్ని కాగలటువంటి లక్షణాలు ఉన్న స్త్రీ ఈమె అని చేసుకున్నారా, లేకపోతే నిజంగానే తిండికి ఇబ్బంది అయ్యి వండి పెడతదని పెళ్లి చేసుకున్నారా? అసలు నాకు ఆయనకి ఏ కోణంలో మీరు ఎక్కువ ఇష్టమని మీరు అనుకున్నారు, మీకేం అర్థమైంది, లేకపోతే ఆయన చెప్పైనా ఉంటారు
కదా? అంటే నా మాటల కంటే ఎన్టీఆర్ గారి మాటలు ధర్మపీఠంలో ఆయనే చెప్పారు స్వయంగా, ఒక ఆదర్శ గృహిణి అని. ముందు నేను ఆమె విద్యను చూడలేదు, అంత విద్య చదువుకున్నదని తెలుసు, కానీ అంత విద్యావేత్త నాకు కూడా తెలియదు అప్పటికి. కానీ ఆమెలో ఉండే సేవాభావం, ఓర్పు, ఆమెలో ఉండే మంచితనం, ముఖ్యంగా నాకు సేవ చేసిన తీరు, అవంతా నాకు ఎంతో ఆకర్షించి ఆమెను నేను అడిగాను, ఆమెకి ఇష్టమైతే పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నారు. నా పత్ని అయ్యింది. తర్వాత నాకు అర్థమైంది ఆమె అపారమైన భాష ఏది ఉంది సాహిత్యంలో దిట్ట అని చెప్పి అని ఆయన మాటల్లోని విన్నారు కదా. అందువల్ల ముందు ఆయన నాలో చూసింది సేవాభావం, ఓర్పు. అందువల్ల ఒక స్త్రీ పురుషుడికి ఏ విధంగా సేవ చేస్తే ఆయన ఆనందపడతారు అనేది అది ఆ తత్వాన్ని నాలో చూశారు. ఆయన చూశారు కనుకనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకోవటానికి కూడా చాలా పరీక్షలు వచ్చినాయి అనుకో నాకు, పెళ్లికి ముందు ఆమె చాలా పరీక్షలు పెట్టి చేసుకున్నారు ఆయన. సరే ఏదేమైనా నాకు తెలిసింది ఒక్కటే చిన్నప్పటి నుంచి నా స్వామి అంతే, అది తప్ప నాకు ఇంకా వేరే తెలియదు.
కలర్ లైన్లో ఉన్నారమ్మా. హలో,
నమస్తే అండి.
నమస్తే అండి, ఎవరు?
హలో అండి.
హలో,
లక్ష్మీ భరత్ గారితో మాట్లాడచ్చా?
ఆ మాట్లాడచ్చండి. మీ పేరండి?
నా పేరు ప్రసాద్ అండి.
ప్రసాద్ ఎక్కడి నుంచి వస్తున్నారండి?
యుఎస్ఏ నుంచి అండి.
యుఎస్ఏ నుంచి. ఆ మాట్లాడండి సార్.
ప్రసాద్ గారు నమస్తే.
నమస్తే అండి, చాలా సంతోషం ఉంది మీతో మాట్లాడటం. దైవం నిజంగా రామారావు గారు, మీరు అసలు నాకు ఏమంటారు, నాకు
అదే ఏంటంటే ఇప్పుడు మీకు ఎన్టీ రామారావు గారితో మాట్లాడిన ఫీల్ లోనే ఉన్నారు, ఆయన ధర్మపత్ని గారితో మాట్లాడుతుంటే కదా.
నిజానికి మీ ఫీలింగే నాది కూడా, ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను మేమిద్దరం వేరు కాదు బాబు. ఇప్పటికీ ఆయన ఆలోచనలోనే నేను బతుకుతున్నాను, నా ప్రేమలో ఆయన జీవిస్తూనే ఉన్నారు. అందువలన ఈ శరీరాలు మాకు ప్రధానం కాదు, మానసికంగా ఇద్దరము, అది ఎన్ని జన్మల బంధమో ఎన్ని జన్మలు కొనసాగుతుందో కూడా నేను చెప్పలేను, కానీ ఎన్ని జన్మలున్నా ఆయన పాదదాసిగా పుట్టించమని ఆ దేవుణ్ణి అడుగుతూనే ఉంటాను నేను. నా భర్త చివరి రోజుల్లో కూడా అదే అన్నారు, లక్ష్మీ నువ్వే నాకు భార్య కావాలన్నారు, అది చాలు నాకు ఎప్పటికి కూడా. ఆయన మెప్పించి ఒప్పించగలిగినటువంటి భార్యని నేను. ఒక అదృష్టం, ఆయన సేవ చేసే అదృష్టం నాకు దొరికింది. దురదృష్టం ఏంటంటే తొందరగా ఆయన వెళ్ళిపోవటం మన మధ్య నుంచి.
అవునండి. ఒక రెండు ప్రశ్నలండి నాకు. ఒకటి వచ్చేసి మీరు ఏదన్నా ఒక పుస్తకం ఏమైనా ప్లానింగ్ లో ఉన్నారా త్వరలో రిలీజ్ చేయడానికి, అదొకటి. రెండు, మన సినిమా వస్తుంది కదా లక్ష్మి ఎన్టీఆర్, అందులో మీరు ఎక్కడన్నా కనిపిస్తున్నారా?
నేను యాక్ట్ చేయలేదు బాబు. అసలు ఆయన ఏం తీస్తున్నారు నిజంగా నాకు తెలియదు. ఇప్పటి వరకు కూడా ఆయన
అంటే ప్రసాద్ గారు అడిగేది ఏంటంటే, మొన్న యాత్ర సినిమాలో చివరిలో ఒరిజినల్ సీన్స్ పెట్టారు కదా, అలా ఎక్కడైనా అంతేనా ప్రసాద్ గారు?
అదేలే వారి ఉద్దేశం. నిజంగా నాకు తెలియదు అసలు ఆర్జీవి గారు ఏం తీస్తున్నారు ఎలా పెడుతున్నారో కూడా తెలియదు నాకు. నేను ఒకటే ఇప్పుడు చూసారు కానీ అనేక ఇంటర్వ్యూలు చూసారు, నా గురించి ఏం చెప్పకపోయినా నా భర్త న్యాయం చేయండి ఇదే నేను
చెప్పాను.
నాకేం జరిగిన పర్వాలేదు, ఎలాగూ అయిపోయింది, తిన్నాను తిట్లు అవమానాలు అన్ని పక్కన పడేస్తాను. నా భర్తకు జరిగిన ద్రోహాన్ని చూపిస్తే చాలు, ఇది ఒక్కటే నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే పుస్తకం వచ్చింది బాబు, ఆల్రెడీ నేను రాశానమ్మా, ఎన్టీఆర్ బయోగ్రఫీ రెండు పార్ట్స్గా రాశాను. అయితే దీనికి వెనక కూడా రాజకీయం నడిచి దాన్ని బయటికి రానియకుండా చేశారు. అసలు అథారిటీ ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పి రాయించుకున్న చరిత్ర నేను రాసింది. ఫస్ట్ పార్ట్ ఎదురులేని మనిషి, సెకండ్ పార్ట్ ఏమో రాజకీయ జీవితం, జరిగిన అవమానాలు, అన్యాయాలు, ఇదంతా కుట్రలు. రెండో పార్ట్ తెలుగు తేజం అని రాశాను. రెండు మీకు ఇప్పుడు దొరుకుతా ఉన్నాయి బుక్ షాప్ లో. అక్కడ కూడా విశాలాంధ్రలో దొరుకుతున్నాయి.
చాలా అద్భుతంగా ఉంటాయి ప్రసాద్ గారు బుక్స్. చదివారా మీరు?
చదవలేదు.
కంపల్సరీ తీసుకోండి. మీరు అది చదువుతుంటున్నంతసేపు మీరు ఎన్టీ రామారావు గారితో పాటు పక్కనే ఉండి చూస్తా ఉంటారండి. అయ్యో లేదండి, నేనేముంది చెప్పండి, నేను హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయకూడదు. మేడం దగ్గర కూర్చోవడమే నా అదృష్టం.
థ్యాంక్
యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ బాబు.
బాయ్. మరి పెళ్ళయింది ఆయనకి, ఏ వంటలు ఇష్టమో, మీకు వంట కూడా బాగా వచ్చని విన్నాను మేడం నేను.
అస్సలు రాదు మొదట్లో.
అవునా?
ఇదే పెద్ద జోకు.
అవునా? మరి ఎలా వండి పెట్టేవారు ఆయనకి?
ఎందుకంటే నేను చెప్పాను కదా, ఎప్పుడు ఆ చదువు పిచ్చి నాకు అసలు వంటిళ్ళన్నా ఇళ్ళు ఓడవటం అన్నా మొదటి నుంచి చాలా ఇబ్బంది పడే పనులు నాకు అవే, అంట్లు దోమాలన్నా. అక్కడ మాత్రం నాకు ఏ లక్షణాలు లేవు చెప్పాలంటే, ఆడ లక్షణాలు ఏం లేవు. కానీ అదే ప్రేమ మనల్ని ఎట్లాంటివైనా నేర్పిస్తుంది అండి, దానికి ఇది కూడా ఒక ఉదాహరణ.
హలో హలో హలో
హలో అండి, నా పేరు సావి.
ఏం పేరండి?
సావి.
సావి 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 గారు నమస్తే.
సావి పొట్టి పేరా?
పూర్తి పేరు ఏంటండి సావి గారు? పూర్తి పేరు శ్రావి అయి ఉండొచ్చు, మేబీ సావియనా. ఓకే, సావి అని అంటుంది.
సావి అర్థం ఏంటమ్మా?
సావి
నమస్తే అండి. సావియా సూర్యుడు అండి. సన్, S-U-N, సన్.
కానీ సవిత్రు పదం తెలుసు నాకు సంస్కృతంలో సూర్యుడికి.
ఓకే,
సవిత్రు.
సవిత్రు
మేబీ దాని నుంచి సగం విడగొట్టేసి. అదే అదే
మాట్లాడండి మేడంతో.
చెప్పమ్మా.
సావి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ హ్యాపీ.
ఐమ్ ఆల్సో వెరీ హ్యాపీ.
సో ఒకవేళ నేను అడిగే ప్రశ్న ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అంటే మీరు పాస్ చేయొచ్చు. మీ గురించి ఎప్పుడైనా ఎవరైనా తలుచుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీపుల్ ప్రొజెక్టెడ్ యాజ్ మోర్ కాంట్రోవర్షియల్ పర్సన్ దెన్ అ గుడ్ హార్టెడ్ హ్యూమన్ బీయింగ్. సో డిడ్ యూ ఎవర్ థింక్ లైక్ సంథింగ్ లైక్ దిస్ హ్యాపెన్స్ అండ్ దెన్ హౌ ఆర్ యూ కోపింగ్ విత్ దాట్? ఇట్స్ ఆల్వేస్ ఆల్ అబౌట్ కాంట్రోవర్సీస్, నథింగ్ మోర్ దెన్ దాట్.
మీరు ఏం అడగాలనుకుంటున్నారు? క్లారిటీ రాలేదు నాకు.
ఐ విల్ ట్రై అగైన్. నేను అడగాలనుకుంటుంది ఏంటంటే, ఎవ్రీ టైమ్ మీరు కాంట్రవర్సీల్, మీ పేరు, మీరు అంటే మీ పేరు ఎప్పుడు కాంట్రవర్షియల్ గానే యూజ్ చేశారు, కానీ ఐ డోంట్ థింక్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ యూ ఎవర్ వాంటెడ్ దట్. సో హౌ డిడ్ యూ కోప్ అప్ విత్ దట్ ఇస్ వాట్ ఐ
ఎలా ఫేస్ చేశారు మీరు, అవన్నీ ఎలా ఫీల్, ఎలాగా మీరు తట్టుకోగలిగారు?
ఇప్పుడు నాకు తెలుసమ్మా, నేనే కాదు సహజంగానే స్త్రీలు ఎక్కువ మంది ఫేస్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు వాళ్ళ స్థాయి చిన్నది కావచ్చు, కానీ
అంటే ముందు స్త్రీ మీద వేసేసేది క్యారెక్టర్ మీద వేసేస్తారు
చేస్తారు. అందుకే రామ్ మనోహర్ లోహియా మీరు పేరు వినే ఉంటారు, ఈజ్ వెరీ గుడ్ పార్లమెంటేరియన్, హీ వాజ్ బెస్ట్ పార్లమెంటేరియన్ రామ్ మనోహర్ లోహియా, సోషలిస్ట్ పార్టీ అధినేత. ఆయన ఆయన ఒక మాట చెప్తారు మన స్త్రీల గురించి, ఏంటంటే ఈ దేశంలో స్త్రీలను తీసుకెళ్లి పైన కూర్చోబెట్టారు, దేవతలాగా పూజలు చేశారు, లేదా కాళ్ళ క్రిందేసి తొక్కి పడేశారు పైకి రాకుండా. అట్లా వద్దు, మాకు మీతో సమానంగా నిలబడినిస్తే చాలు, దేవత చోటు తొక్కకుండా ఉంటే చాలు, సమానంగా నిలబడినివ్వండి అని చెప్పే మాట చాలా గొప్పది. నిజంగానే మీరు అన్నట్టుగా ఏ రంగంలోనైనా స్త్రీలు ఎన్నో బాధలు, పాపం ఉద్యోగం చేసే ఉద్యోగులకి ఇంటికి వస్తే భర్త అనుమానపు చూపులు, అక్కడేమో వాళ్ళ వేధింపులు, కొలీగ్స్ వేధింపులు, ఇట్లాంటి ఎన్నో ఫేస్ చేస్తుంటారు. అయినా ధైర్యంతో ముందుకెళ్లే స్త్రీలు ఉన్నారు, అది లేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నామండి. అదే నాకేంటంటే అమ్మా, నేను ఆలోచించుకుంటుంటాను అసలు నేను ఎలా నిలబడగలిగాను. నిజంగానే మీరు అన్నట్టు నా పాత్రని ఎంత కాంట్రవర్సల్ చేశారంటే అసలు మామూలు కాదు.
అడుగుతున్నారు
ప్రతిదానికి నన్నే ముడిపెట్టేవాళ్ళు, ప్రతిదానికి ముడిపెట్టేవాళ్ళు. ఏదైనా ప్రభుత్వ వ్యవహారం వస్తే మరుసటి రోజు పేపర్లో లక్ష్మీ పార్వతిని క్వశ్చన్ మార్క్, మళ్ళీ డైరెక్ట్ కాదు అది క్వశ్చన్ మార్క్, అసలు ఆడెవడో, ఆ పేరేంటో నాకు అసలు తెలిసేది కాదు. పేపర్ చూసి ఇదేంటి స్వామి ఇట్లా రాశారు, అది బస్ ప్రేమర్లో కూడా
అందులో అదే చూసామండి మేము. ఏమి తెలియని ఆమెని ఇలా లాగేస్తూ ఉంటే ఆమె ఎలా ఫీల్ అయ్యి.
అడ్మినిస్ట్రేషన్ గురించి నాకు ఓనమాలు, అసలు నాకు ఇంగ్లీషే రాదు, నేనంతా సంస్కృతం తెలుగు చదువుకున్నదాన్ని. అలాంటిది అందరిని పిలిపించి నేను మాట్లాడతానంట, ఫైల్స్ అన్ని నేను తెప్పించుకుంటానంట. ఎక్కడ మొన్న జేపీ గారు, జయప్రకాష్ నారాయణ గారు క్లియర్ చేశారు ఆ విషయాన్ని, ఆమె ఎవరిని కలవలేదు, ఎప్పుడు ఎవరితో సంప్రదింపులు లేదు. ఆయన మా పర్సనల్ సెక్రటరీ ఎన్టీఆర్ గారు, కనుక ఆయన ఒక్కరే వచ్చేవారు పొద్దున్నే మా దగ్గర కూర్చొని మాట్లాడి మాతో పాటు టిఫిన్ చేసి వెళ్ళేవారు. ఆమె ఎవరిని కలవలేదు నాకు తెలిసే నేను చాలా క్లియర్గా. ఈరోజు వస్తున్నాయి అన్నీ కూడా బయటకు వస్తున్నాయి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది వాస్తవం ఇది వాస్తవం అని ఇప్పుడు చెప్తా ఉన్నారు. కానీ ఆ రోజు ఇలా చెప్పే వాయిస్ నాకు ఒక్కళ్ళు సపోర్ట్ లేదు, నేను ఒక్కదాన్నే చెప్పుకుంటే దాన్ని పెద్ద లెక్క చేయలేదు ఎవరు కూడా. అందువల్ల టైం పడుతుందేమో సరే, ఇప్పటికైనా 23 ఏళ్ల తర్వాత అయినా ఈ విధంగా ఒక నిర్ధారణ స్త్రీ జీవితంలో అపనిందలు తొలగే సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను
పడినందుకు ఓర్పుకి తగిన ఫలితం దక్కింది.
ఒక్కటే, మనలో పిరికితనం లేకుండా ఉండాలి, ఒక ఆత్మవిశ్వాసం ఉండాలి. ఎస్, మనం చేస్తున్న పని నేను నిజాయితీగా ఉన్నాను, నేను తప్పు చేయలేదు అనేటువంటి ఒక, నిజంగా కూడా తప్పు చేయనటువంటి విధానం కూడా ఉన్నప్పుడు ఏ పరీక్షకైనా కూడా మనం నిలబడతామేమో అనిపిస్తుంది. ఆ రోజు కూడా సీతాదేవి అగ్ని పరీక్ష అంటే అగ్నిలో దూకిందని కాదు, అగ్నిలో దూకితే ఎవరేం చచ్చిపోతారు అది మనం ఎంత పురాణాలు అనుకున్నా కూడా అట్లాని కాదు. ఆమె కొన్ని పరీక్షలుగా నిలబడింది, ఆత్మవిశ్వాసంతో నిలబడిందని తీసుకోవాలి. అలాగే ద్రౌపది పాత్రను తీసుకున్నా కూడా ఆమె కూడా చివరి ఎన్ని కష్టాలు పడింది పాపం, ఎన్ని అవమానాలు, చీరలు వలిచారు, ఆమెను నానా తిట్లు తిట్టారు, అడవిలోకి వెళ్ళినా కూడా వదిలిపెట్టలేదు ఆమెను, మా
ఎక్కడో దాసిగా చేరించోట కూడా
అత్యాచారాలు చేయడానికి ప్రయత్నం చేశారు. ఇన్ని రకాల కష్టాలు పడ్డ పాత్ర ద్రౌపది ఒక్కటి. అందుకే సీత కంటే కూడా నాకు ద్రౌపది పాత్ర ఎందుకు ఇష్టం అంటే ఆత్మవిశ్వాసం, ధైర్యం,
చాలా ధైర్యం.
ఎస్, అది అది రామ్ మనోహర్ లోహియా అదే చెప్తారు, ఈ దేశంలో సీతలాగా ఉండొద్దు మీరు, ద్రౌపది లాగా పోరాడండి.
నిన్నోడి నన్నోడి తన్నోడి,
తన్నోడి ముందు నన్నోడి తన్నోడేనా, లేకపోతే తన్నోడి ముందు నన్నోడేనా అని ఎంత మంచి ప్రశ్న అంటే.
సావి గారు మంచి క్వశ్చన్ అడిగారండి, మీ వల్ల మాకు మంచి అంటే డెప్త్ ఉన్నటువంటి ఆన్సర్ దొరికింది. ఎక్కడి నుంచి కాల్ చేశారో అడగలేదు మ్యామ్ నేను మిమ్మల్ని.
అమెరికా అని చెప్పారు,
బాస్టన్.
ఓకే ఓకే, బాస్టన్. ఓకే ఓకే,
చాలా థ్యాంక్స్ అమ్మా, ఎప్పుడైనా కలుసుకుందాం. అటు వస్తే బై అమ్మా. సావి పేరు కూడా వెరైటీ
వెరైటీగా. మేము అందరికి అట్లా వచ్చి ఇట్లా వచ్చి మీకు ఈ ఓర్పు ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద నిజమే కదా మేము, ఆర్థిక బలం లేదు, అంగ బలం లేదు, రాజకీయ బలం లేదు,
లేదు
గ్లామర్ బలం కూడా లేదు,
లేవు
మీకున్న వెనకాలన్న దేవుడు లేడు, కుల బలము లేదు, తెలివితేటల బలము లేదు, అంటే అంత లోతైన చతురత కలిగినటువంటి తెలివితేటలు లేవు మీకు, ఆ తెలివితేటలు లేవు, రాజకీయ చతురత
లేవు.
బహుశా మీకు ఇవేమీ లేకపోవడం వల్లే తెలియక అమాయకంగా అలాగూ భరించారేమో అనుకుంటాను మ్యామ్ నేనైతే.
అంతేగా
ఏం జరుగుతుంది మరి ఇంత ఘోరంగా యువతరాళ్ళు ఆలోచిస్తారు అని తెలియక స్థానమైపోయి ఉండిపోయారేమో అనిపిస్తుంది. హలో,
హలో మేడం.
ఎవరండి? అవునండి, మేడం దగ్గర మాట్లాడతారా? మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
నిజామాబాద్ మేడం.
నిజామాబాద్. మీ పేరండి?
గంగాధర్.
గంగాధర్ గారు, గంగాధర్ గారు మేడంతో మాట్లాడతారా?
అవును,
మాట్లాడండి.
చెప్పు బాబు. గంగాధర్ చిన్నబాబు లాగానే
ఉన్నాడు. నమస్కారం మేడం.
నమస్తే అయ్యా, చెప్పండి.
మేడం
బాబు చెప్పండి.
మేడం మీరు అంటే మాకు
థాంక్స్
మా అభిమాన నాయకుడు మహానాయకుడికి మీరు
గుర్తించినందుకు నాకు చాలు. ఇంకేం కావాలి చెప్పండి. నాకు ఇంతమంది హృదయాల్లో నేను చేసిన సేవ, నా మంచితనం గుర్తుంటే ఒక మనిషి పోయినా కూడా ఇవే మిగులుతాయి
మనకి,
అంతే కదా జీవితం. ఎన్నాళ్ళు కొద్ది రోజులే. ఎవరికైనా క్షణచిత్తం, క్షణవిత్తం, క్షణ జీవితం యమస్య కరుణానాస్తి. అందువలన ఇంత క్షణికమైన జీవితంలో మనకి చెప్పుకోవడానికి ఏంటంటే మంచి పేరు ఒక్కటే. బాబు చాలా థ్యాంక్స్ బాబు, మీ
అభిమానానికి.
గంగాధర్ గారు థ్యాంక్ యూ. మేడం అందరి మాటల్లో ఏమి వ్యక్తం అవుతుందో మీరు గమనించే ఉంటారు. ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరిని ఎలా ఉందంటే
రియలైజేషన్,
మాకు ప్రాణాధికమైనటువంటి మా మహానాయకుడికి చివరి రోజుల్లో ప్రేమను పంచిందామే, అత్యవసర స్టేజ్లో ప్రేమని ఆయనకి ఒక ముద్ద అన్నానికి, ఒక గుక్కెడు నీళ్ళకి, ఒక గుప్పెడు ప్రేమకే కదండి ఆయన తప్పించిపోయింది. ఆ పరిస్థితుల్లో మీరు అందించారు అనేదే కాలర్స్ అందరిలో కూడా మనం వింటున్నాము. ఎలా ఫీల్ అవుతున్నారు?
ఇప్పుడు అంత మహాన్ భావుడికి అన్నం పెట్టేవాళ్ళు లేరని కాదు, నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరని కాదు, ఆ మాటలు బాగుండవు, నాకు కూడా నచ్చవు.
మరి ఎందుకు ఇలాగ వచ్చిందండి? అందరూ చెప్తున్నారు,
అది చెప్తా ఉన్నారు కొంత. ఇప్పుడు ఆయన ఒక వంట మనిషిని పెట్టుకుని వంట చేయించుకోగలరు,
వంట మనిషి వంట మనిషే కదా మేడం.
ఇక్కడ అది కాదు, జీవన సహచర్య మనం అర్థం చేసుకోవాల్సింది. జీవిత సహచర్య ఫస్ట్ మనం అనుకున్నాం, ఒక భర్త లేకపోతే భార్య బ్రతకగలదు, ఆ బిడ్డలను పోషించుకోగలదు. ఆడవాళ్ళల్లో ఆ ధైర్యం సాహసం ఉంటాయి. పురుషు తోడు లేకపోయినా ఒంటరిగానైనా ఆమె నిలబడుతుంది, కానీ పురుషుడు నిలబడలేడు. 12 సంవత్సరాలు ఆమె చనిపోయిన తర్వాత ఎన్టీఆర్ గారి జీవితంలో ఒక ఒంటరితనం ఏర్పడింది, దానితో ఆయన ఓడిపోయారు. ఓడిపోయాక ఈ పార్టీ సంరంభం ఎన్ని ఉంటాయి కదా, పార్టీ ఉన్నప్పుడు పొగడ్తలు, కాళ్ళకు మొక్కులు, మొక్కులు జిందాబాద్
పచ్చగా ఉంటే
ఉంటాయి, అవన్నీ అయిపోయి, అవన్నీ లేక ఇటువైపు ఆ సందడి తగ్గిపోయి ఇటువైపు ఇచ్చుడు. ఇక కుటుంబం అంటే వాళ్ళు అదో మనం చెప్పలేము దాని గురించి, ఎవరి కుటుంబాలు వాళ్ళ ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. అందువల్ల ఇట్లాంటి ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషి ఎవరి దగ్గర ఆయన ఇమ్మడలేరు కూడా మనం మాట్లాడుకుంటే. అందువల్ల అటువంటి ఒంటరితనంలో ఆయన ఎంత బాధపడ్డారు అనేది ఆయన నాకు చెప్పారు, స్పష్టంగా చెప్పారు. చాలా బాధపడ్డారు. అప్పటికే షుగరు, బీపీ, తర్వాత ఒకసారి హార్టు సంబంధించి మైల్డ్ స్ట్రోక్ వస్తే ఆయనకు ఆపరేషన్ జరగటం, ఇట్లా జరిగి ఒక అనారోగ్యకరమైన పరిస్థితిలో ఉన్నారు, మానసికంగా శారీరకంగా కూడా. అప్పుడప్పుడు పాపం బయటికి వెళ్ళి మీటింగ్లకు వెళ్ళి ఇంట్లోకి వస్తే ఎవరు భోజనం ఉండేది కాదు, అవి కూడా జరిగినాయి అట్లాంటివి. ఈ వీళ్ళని పంపించి అర్ధరాత్రి ఎవరినో లేపి బజ్జీ లేయించుకొని తెప్పించుకునేవారట, అది చెప్పారు నాకు ఆ సన్నివేశం కూడా. అందువల్ల ఆయన భోజన ప్రియులు పాపం, అందులో
అందరికీ తెలిసిన విషయం. కాలర్. హలో
హలో
హలో రఘు గారు, రఘు గారు నమస్తే. నమస్తే అండి, ఇగోండి లక్ష్మీపార్తి మేడం తో మాట్లాడతారా? మాట్లాడండి.
రఘు గారు నమస్తే. చెప్పండి.
హలో,
మాట్లాడండి రఘు గారు, వినిపిస్తుంది.
ఇంతకుముందు ఒకసారి మీతో మాట్లాడడం జరిగింది.
ఎక్కడ ఎక్కడ మాట్లాడారు?
ఇంతకుముందు రేడియోలో మాట్లాడండి.
రేడియోలో?
ఎఫ్ఎం రేడియోలోనండి.
ఎఫ్ఎం లోనే మాట్లాడారు.
రేడియోలో?
టోరీ రేడియోలో.
అయ్యి ఉండొచ్చు. స్వప్నతో కదా?
స్వప్న ఎవరు? ఎలా ఎలా ఉన్నారు?
బాగున్నానండి, థ్యాంక్ యూ.
ఎక్కడి నుంచి రఘు గారు? నాకు తెలుసు, మేడం కి చెప్పరా?
దుబాయ్ నుంచి.
దుబాయ్ నుంచి?
దుబాయ్ నుంచి మాట్లాడే. ఓకే, ఎలా ఉన్నారు మీరు? బాగానే ఉందా? అక్కడ ప్రభుత్వం ఏమి ఇబ్బంది పెట్టట్లేదు కదా
ప్రవాసేసుకుంటూ
పోతే ఇబ్బంది ఉండదు. చెప్పండి లేదు లేదండి, నేను యాక్ట్ చేయను. ఎందుకంటే అది నాకు నటన రాదు గనక నేను రక్తి గట్టించలేను. దానికి సంబంధించిన
రామారావు గారి బాగా తెలుసు.
అవును, నాకే భయంలే, నటన అంటే భయమే. అందువల్ల ఆమె చాలా బాగా యజ్ఞశెట్టి గారు పాత్రకి జీవం పోసారు.
ఎక్కడ నాకు యజ్ఞశెట్టి గారు కనిపించలేదు మేడం, లక్ష్మీభారతి గారే కనిపించారు. ఎన్టీ రామారావు,
వాస్తవం వాస్తవం. ఆ ఇద్దరిని, ఆ సెలక్షన్ ఇస్ వెరీ గుడ్. ఆయన ఆర్జీవి గారిని చాలా మెచ్చుకోవాలి.
ఇంకొక కాలర్ లైన్. హలో,
అలాగే
రఘు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హలో
హలో, నమస్కారం అండి హైమ గారు. నమస్తే లక్ష్మీ పార్వతి గారు, నా పేరు భాను. నేను కూడా మైండ్ మీడియా టీమ్ లో ఒక మెంబర్ ని.
ఒక మెంబర్ కాదండి, ఆయనే మా బాస్ అండి.
నమస్తే అండి.
నమస్తే అండి.
మీరు ఇక్కడ ఉంటే చూసారు
అందాక అమ్మని?
అవును, అమ్మ వచ్చారు కదా.
అవును, వాళ్ళ బాబండి.
వాళ్ళ బాబు.
అవును.
ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మా మైండ్ మీడియా.
థ్యాంక్స్ అండి,
చాలా ధన్యవాదాలు.
ఇగో మీ హైమానని లాక్కొచ్చేసారండి.
ఐనో ఐనో ఐనో, అమేజింగ్, చాలా నైస్ టు లిజన్.
థ్యాంక్స్.
సో ఐనో చాలా మంది ఫోన్ చేస్తారు. మీకు ఒక చిన్న ప్రశ్న ఉందండి.
చెప్పండి.
చాలా సార్లు రామారావు గారికి, విశ్వనాథ సత్యనారాయణ గారికి అంటే వాళ్ళు ఒకే టైంలో ఉన్నారు, మాట్లాడుకున్నారు, కలిసేవారు, పరిచయాలు ఉన్నాయని, దాని గురించి అక్కడెక్కడ చదవటం కానీ మీ దగ్గర ఎప్పుడన్నా
కలిసేవారు కాదండి. విశ్వనాథ సత్యనారాయణ గారు ఎన్టీఆర్ గారి గురువు ఇంటర్మీడియట్ లో. వీరు తెలుగు అధ్యాపకులు అండి, విజయవాడ కాలేజీలో, జూనియర్ కాలేజీలో. ఈయన చదివేటప్పుడు వారు తెలుగు చెప్పేవారు ఎన్టీఆర్ గారికి. ఆ సమయంలోనే ఆయన రాచమల్లు దౌత్యం అని చెప్పి ఒక నాటకం రాశారు విశ్వనాథ్ గారు. రాసి ఎన్టీఆర్ గారిని దాంట్లో మీస నాగమ్మ వేషం వేయించారు. ఈయన ఫస్ట్ మగవేషం అనుకున్నారు, కానీ ఆడవేషం వేయించారు. వేస్తే మీసాలు తీయాలి తీయమన్నారు. మీసాలు ఉండేవి కదా ఇంటర్మీడియట్కే, మీసాలు తీయమంటే అయ్యో మగాడికి మీసమే కదా రోషం, నేను తీయనని చెప్పి ఆయన బ్లేడ్ పట్టుకొని ఈయనేమో పరిగెడుతుంటే స్కూల్ చుట్టూ పరిగెత్తుకొచ్చారు, కాలేజ్ చుట్టూ పరిగెత్తించారంట. ఇంక మొత్తానికి మేకప్ చేసి సరి చేశారు.
మొత్తానికి మీసాలు తీయనివ్వలేదన్నమాట,
అందుకే మీసాలు నాగమ్మ అని పేరు వచ్చింది ఆయనకి.
ఓహో,
చాలా ఇష్టం.
అంటే వాళ్ళు వారిద్దరి మధ్య అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత
అయ్యేటప్పటికే విశ్వనాథ్ గారు వెళ్ళిపోయారు కదండి. వెళ్ళిపోయారు కదా. ఒక్కటి ఆయన సినిమా రంగంలో బాగా పేరు వచ్చాక విశ్వనాథ్ గారిని పిలిచి గురు పూజ ఏదో చేశారట ఒకసారి. చేసినప్పుడు ఆయన ఆయన చాలా నిరంకుశంగా ఉంటారు, అంటే అస్సలు తల వంచరు దేనికి కూడా, నిరంకుశ కవయహాని కదా. ఆయన ఎలా అనొచ్చు కదా, ఏమో మా కథలు ఏమి పనికిరావా మీ సినిమా
కన్నా,
మా సినిమా తీయండి
అనుకుంటా. చాలా మంది కాల్ చేస్తున్నారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అదే ఇది చాలా చోట్ల విన్నాను అందుకని మీ నోటి నుంచి విన్నామని.
ఏకవీర, ఏకవీర సినిమా విశ్వనాథ్ గారిదేనండి.
విశ్వనాథ్ గారు
గురువు గారి మీద భక్తితో ఆ సినిమా తీశారు. అంత డబ్బు రాలేదు గాని మంచి పేరు వచ్చింది ఆ సినిమాకి. పాటలు సూపర్
ఎప్పటికీ మర్చిపోలేదు.
ఎన్నో అన్ని
బాలసుబ్రహ్మణ్యం
అందులో బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు కూడా అది కొత్త గొంతు కదండి, అదేదో మధురిమతో ఉంటదండి, అది ఇదేని చెప్పలేని మధురిమ అట్రాక్షన్ ఉంటది కూడా. కేవలం తెలుగు భాష భారతీయత పట్ల ఉన్నటువంటి ప్రేమతో ఆయన. హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడేది? నిజామాబాద్ రవి గారు. రవి గారు మేడంతో మాట్లాడతారా, లక్ష్మీ పార్వతి మేడంతో? మాట్లాడండి,
చెప్పండి బాబు. నమస్తే అయ్యా. నమస్తే, చెప్పండి. అవునమ్మా, చాలా తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఢిల్లీయే కాదు ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే అప్పటి వరకు మనల్ందరినీ మద్రాసీలని పిలిచేవాళ్ళు, ఇక్కడ తెలంగాణలో ఉండేవాళ్ళంతా కూడా నిజాము సంస్థానంలో ఉండేవాళ్ళంతా అసలు తెలుగు వాళ్ళకి ఇక్కడ అప్పుడు ప్రత్యేక గుర్తింపే లేదు. కనీసం తెలుగు స్కూల్స్ కూడా పెట్టలే, వీళ్ళు ఎక్కడ చదువుకుంటారు అని చెప్పి నిజాం టైంలో. అట్లా అంటే అమ్మా చెప్పండి. చెప్పండి.
చంద్రబాబు నాయుడు గారు ఇసుకోటి కొడుకు ఒక మంత్రుడిగా ఆయన అధికారాన్ని ఆయన తీసుకుని రాజకీయ సేమ్ టైం మీరు ఆయన
మీరు అర్థం కావట్లేదండి. రవి గారు, రవి గారు కట్ అయిపోయిందండి. ఎందుకు ఆయన క్వశ్చన్ అడిగే టైం?
అదే చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని
చేసుకున్నారు
కదా, ఆ తర్వాత అర్థం
అర్థం కాలేదు అంతవరకు. మేడం ఒక చిన్న డౌట్ అండి, అంటే ఇది నాకు మెసేజ్ల రూపంలో చాలా మంది అడగమని చెప్తే అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసు వచ్చింది ఐటీ
గ్రిడ్కి
సంబంధించి,
అవునమ్మా,
దీన్ని మీరు మీ విశ్లేషణలో ఏం చెప్తారు?
నా విశ్లేషణ అని కాదు, ఇది ఓపెన్. ఇది ఎందుకంటే అది ఒక పెద్ద దొంగతనం. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగించకూడదు, వ్యక్తిగత వివరాలు. అందుకే ఆధార్ను కూడా అబ్జెక్షన్ చేసింది సుప్రీంకోర్టు, వాళ్ళకి ఇష్టం లేకపోతే ఆధార్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదనేది. అందువల్ల అట్లాంటి ఒక వ్యక్తిగత వివరాలన్నీ కూడా ఆఖరికి నీ బ్యాంకు అకౌంట్ నెంబర్తో సహా ఉందంటే అది ఎట్లా భద్రత ఉంటుంది? రక్షించాల్సినటువంటి ప్రభుత్వం కంచె చేను వేసినట్టుగా రక్షించాల్సినటువంటి ప్రభుత్వమే ఈ విధంగా భక్షణకు దిగితే ఇంక వాళ్ళ రహస్యాలన్నీ ఈ విధంగా నీ సొంత యాప్లో పెట్టుకొని సేవామిత్ర పేరుతో వాళ్ళకి సంబంధించి ఈ విధంగా ఎలక్షన్లు అడ్డదారిలో గెలవటానికి ఇంతకంటే నీచమైన మరొకటి లేదు. ఈరోజు తెలంగాణ పోలీస్ కనుకనే వాళ్ళు బట్టబయలు చేయగలిగారు, అదే ఆంధ్ర పోలీసులు అక్కడ అప్లై చేసుంటే వాళ్ళు అసలు ఇది ఏమి లేదని పక్కన పడేసేవాళ్ళు. అందువలన పాపం పోలీసుని నేను అంటం లేదు, పోలీస్ వ్యవస్థను అంత నిర్వీర్యం చేసి పడేశాడు ఆంధ్రప్రదేశ్. అంటే ఒక పాలకుడు సమర్థుడైతే మిగిలిన వ్యవస్థలన్నీ ఎలా బలంగా ఉంటాయి అంటానికి తెలంగాణ. ఒక పాలకుడు అసమర్థుడు, అవినీతి పరుడు, అన్యాయాలు చేసేవాడు, అక్రమ మార్గంలో ప్రయాణం చేసేవాడు, ఒక నీచానికి అధికారం కోసం ఎంత నీచ స్థాయికైనా దిగజారిపోయేవాడు అయినప్పుడు మిగిలిన వ్యవస్థలన్నీ కూడా, ఉదాహరణ యథారాజా తథామంత్రి అని ఒక ఉంది మనకి సంస్కృతంలో, అందువల్ల ఆయన మంత్రులు, ఆయన ఎంపీలు, ఆయన ఎమ్మెల్యేలు, ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు, ఆయన కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు ఒక దోపిడీ విధానంలో ఉంటే ఇక ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది? పోలీసులు కూడా అలా అనకపోతే తప్పదు వాళ్ళకి.
హలో,
అదే
ఇప్పుడు వినిపిస్తుందండి ఆ క్వశ్చన్, ఏంటి ఒక్కసారి రిపీట్ చేయగలుగుతారా రవి గారు? లేదు రవి గారు, అసలు డిస్టర్బెన్స్ వస్తుంది, అసలు వినిపించలేదు.
ప్రస్తుతం తెలంగాణలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, మరి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అని చెప్పిన క్వశ్చన్ మేడం.
ఏం లేదు బాబు, మీరందరు చూస్తా ఉన్నారుగా, లాక్కున్నాడు పార్టీని, సొంత మామనే పార్టీ నుంచి బహిష్కరించాడు, ఆయన బహిష్కరించాడు వసంతి టాకీస్లో 23వ తారీఖు అనుకుంటాను. తీర్మానం ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ నుంచి
తీసేస్తాడు.
ఆగస్ట్ 23, 1995
మేడం, అందుకనే 23వ తారీఖుని బేస్ చేసుకుని. హలో, కట్ అయిపోయింది, టైం కూడా అయిపోయిందండి, కానీ కాలర్స్ ఎక్కడా ఆగట్లేదు మేడం. అసలు మేము 2 పాటలు పెట్టుకున్నాము, అసలు పాట వేసి అసలు మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడానికి కూడా ఛాన్స్ ఉండట్లేదు. కానీ చాలా సంతోషంగా ఉందమ్మా, ఎందుకంటే ఇప్పుడు నా మా ఏదో హనుమంతుడు ఉడతా భక్తి అంటారు రామవారధికి, ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తి పట్ల, మీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి అభిమానము, వాళ్ళు మిమ్మల్ని లక్ష్మీ పార్వతి గారు అంటే నేను ఒక సాహిత్యవేత్తను తీసుకొస్తానని అనుకున్నాను, కానీ వాళ్ళు ఎన్టీ రామారావు గారి మరో రూపం కిందే వాళ్ళు ఫీల్ అవుతున్నారని అర్థమైందండి. చాలా సంతోషం అమ్మా, మా కోసం, మా ఆడియన్స్ కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు.
లేదు, మీ రేడియో ద్వారా నేను కూడా అనేక మంది నిజమైన ఎన్టీఆర్ అభిమానులు నేను చూడగలిగాను. వాళ్ళందరూ కూడా నాకు నిజంగా దేవుళ్ళతో సమానమే, ఎందుకంటే నా భర్తను అంత గౌరవించి, ఆదరించి, గుండెల్లో పెట్టుకుని ప్రేమించే వాళ్ళకంటే ఇంకా వేరే రూపాలు ఏముంటాయి చెప్పండి? అది మంచితనానికి మారు రూపమైనప్పుడే మంచిని ప్రేమిస్తారు, మంచితనం ఉన్న చోటే దైవత్వం ఉంటుంది. కనుక ఈరోజు మీ రేడియో ద్వారా వచ్చిన కాలర్స్ అందరూ కూడా ఎన్టీఆర్ నిజమైన అభిమానులు, అలాగే నా పట్ల కూడా వాళ్ళకుండే గౌరవాన్ని నేను అర్థం చేసుకున్నాను. మరొకసారి ఈ కాలర్స్ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ, ముఖ్యంగా మీకు హైమ, అదేవిధంగా మీ రేడియో సంబంధించిన సిబ్బంది అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సెలవు తీసుకుంటాను.
థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే హైమ గారి మీతో మీ హైమ కార్యక్రమం మార్చి 6, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.